ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులకు నమస్కారం. ఈ వారం చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మంచి అంశంతో మీ ముందుకి వచ్చేస్తాం రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులం. ఈ వారం పుట్టగొడుగుల రకాలు, సాగు విధానం మరియు వాటిలో ముత్యపు చిప్ప పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం. వెల్లంకి అనే గ్రామంలో పుట్టగొడుగుల గురించి ముగ్గురు మహిళలు సంభాషిస్తున్నారు. వాళ్ళ ముచ్చట్లేంటో మనం కూడా విందాం, పదండి.
ఏంది నాగమ్మ, తిన్నావా, ఇదేనా రావడం?
హా లక్ష్మమ్మ, ఏమి తినడమో ఏమో, ఏమి తిన్నా వంటికి పట్టట్లేదు. ఈ ఎండలు చూస్తుంటేనేమో రోజు రోజుకు ఎండలు మితిమీరిపోతున్నాయి.
అవును నాగమ్మ, ఎండకు పోయి చేయాలంటే యాష్టకొస్తుంది. చూస్తేనేమో ఈ ఎండకు నీళ్లు మనకు సరిగ్గా దొరకక పంట చేతికి వస్తుందో లేదో అని దిగులుగా ఉంది.
ఇంట్లో ఉండి చేసుకునే పని ఏమైనా ఉంటే బాగుండు లక్ష్మమ్మ.
అవును, మొన్ననే నేను టీవీలో వస్తుండగా చూశాను. ఇవి ఉంటాయి కదా తెల్లగా, రబ్బర్ లాగా మెత్తగా ఉంటాయి, అది మనం ఒక గదిలో పెంచొచ్చంట తక్కువ ఖర్చుతో. నీకు తెలుసా నాగమ్మ?
తెలుసు లక్ష్మమ్మ, వాటిని పుట్టగొడుగులని అంటారట. మన రాధమ్మ లేదు, తను చేస్తుందంట. ఒకసారి వెళ్లి కలుద్దాం, దాని సంగతేంటో తెలుస్తుంది. మనం కూడా వెళ్దాము.
అసలు ఈ పుట్టగొడుగులంటే ఏంటి రాధమ్మ?
పుట్టగొడుగులు అంటే శిలీంద్రాలే. అవి వాడుక భాషలో బూజు అని అంటారు. శిలీంద్రాలు మొక్కలలో హానికరమైన తెగులు కలగచేయడమే కాకుండా మనిషికి ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. అటువంటివే పుట్టగొడుగులు.
అవునా, అవి శిలీంద్రాల ఆహారం అంటున్నావు, మరి ఆరోగ్యానికి మంచిదేనా?
మంచిదే లక్ష్మమ్మ. ఎన్నో పోషక విలువలు కలిగి క్రొవ్వు మరియు పిండి పదార్థం తక్కువగా ఉండటమే కాకుండా ముఖ్యంగా మాంసకృతులు చాలా అధికంగా ఉంటాయి. దీని వలన పోషక లోపంతో బాధపడుతున్న మహిళలకు మరియు చిన్నపిల్లలకు, ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఇదొక గొప్ప ఆహారంగా వైద్యులు సూచిస్తున్నారు.
అవునా, వీటిలో ఇన్ని పోషక విలువలున్నాయా? మరి వీటిని ఎలా పెంచాలి?
ఒక్కొక్క పుట్టగొడుగులకు ఒక్కో విధంగా పెంచుతారు నాగమ్మ.
అవునా, అసలు ఎన్ని పుట్టగొడుగుల రకాలున్నాయి?
చాలా రకాల పుట్టగొడుగులు ఉన్నప్పటికీ ముఖ్యంగా మన దేశంలో 4 రకాల పుట్టగొడుగులు పెంచుకుంటారు. అవేంటంటే ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు, తెల్లగుండి పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు పెంచుతారు.
వీటిలో ఏది అత్యధిక దిగుబడి ఇస్తుంది? మరి
అత్యధిక దిగుబడే కాకుండా సులువుగా కూడా పెంచే రకం ముత్యపు చిప్ప.
సులువుగా అంటున్నావు, వీటిని ఎలా పెంచుకోవాలి మరి?
మనం పుట్టగొడుగులను చూసుకున్నట్లయితే వాతావరణం అనేది అనుకూలంగా ఉండాలి. అంటే ఉష్ణోగ్రత 24 నుండి 28 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు గాలిలో తేమ 80 నుండి 85% ఉండే ప్రదేశాలు అనుకూలం.
సరే, బానే ఉంది. మరి ఈ పరిస్థితులను ఎలా తెలుసుకోవాలి?
ఇవన్నీ పరిస్థితులు తెలుసుకోవడానికి డిజిటల్ పరికరం అనేది దొరుకుతుంది. దానిని హైగ్రోమీటర్ అని అంటారు.
అవునా, మరి ఇది తగిన ధరలోనే దొరుకుతుందా?
పట్టణంలో అయితే 600 రూపాయల వరకు ఉంటుంది.
ఇంతేనా, ఖర్చు పెద్దగా అనిపించడమే లేదు.
అవును నాగమ్మ, నేను ముందే చెప్పిన కదా తక్కువ ఖర్చులో అయిపోతుందని.
సరే, ముత్యపు చిప్ప పుట్టగొడుగులు ఎలాగా ఉంటాయి మరి?
ఈ పుట్టగొడుగులు విచ్చుకొని ముత్యపు చిప్ప ఆకారంలో ఉండటం వలన వీటికి ఆ పేరు వచ్చింది లక్ష్మమ్మ. వీటిలో తెల్ల ముత్యపు చిప్ప, ఎల్మ ముత్యపు చిప్ప, గ్రే ముత్యపు చిప్ప మరియు పింక్ రకం ప్రాచుర్యంలో ఉన్నాయి.
ఈ పుట్టగొడుగులు వ్యవసాయ పంటల్లాగే భూమిలోనే పెంచుతారు కదా, ఏ భూమి వీటికి అనుకూలంగా ఉంటుంది?
అయ్యో భూమి మీద అనుకుంటున్నావా నాగమ్మ? భూమి మీద కాదు, ఏదైనా వ్యవసాయ వ్యర్థాలు అనగా వరిగడ్డి, మొక్కజొన్న దుబ్బ, పల్లీల పొట్టు, పొద్దు తిరుగుడి దుబ్బ వాడుకోవచ్చు.
అవునా, వీటిలో ఏది ఎక్కువగా వాడతారు?
వరిగడ్డి చౌకగా మరియు సులభంగా దొరకడం వల్ల దీనిని ఎక్కువగా వాడతారు లక్ష్మమ్మ.
అవునా, నిల్వ చేసిన గడ్డి వాడొచ్చా లేక అప్పటికప్పుడు కోసిన గడ్డి వాడొచ్చా?
సరైన ప్రశ్న అడిగావు నాగమ్మ. ఎలాంటి వరిగడ్డి ఎన్నుకోవడము అనేది చాలా ముఖ్యమైనది. అందులో మూడు లక్షణాలు చూసుకోవాలి. అవేంటంటే, ఈ వరిగడ్డి అనేది 6 నెలల లోపు కోసిన వరిగడ్డిని తీసుకోవాలి. వరిగడ్డి గోధుమ రంగులో ఉండాలి. కాండం భాగం ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. ఆకులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
సరే, వరిగడ్డి తీసుకున్నాము, బానే ఉంది. అసలు పుట్టగొడుగులు ఎలా పెరుగుతాయి వరిగడ్డిలో?
చెప్తా అక్కడికే వస్తున్నా లక్ష్మమ్మ. ముందు ఈ వరిగడ్డిని 3 నుంచి 5 సెంటీమీటర్ల ముక్కలుగా చేసుకోవాలి. తరువాత మంచి నీటిలో 6 నుండి 8 గంటలు నానబెట్టాలి. తరువాత వీటిని తీసివేయాలి. ఇలా నీటి నుండి తీసివేసిన గడ్డిని క్రిమిరహితంగా శుద్ధి చేసుకోవాలి.
గడ్డిని కూడా శుద్ధి చేసుకోవాలా? అయ్యో రామ, అది ఎలా?
పెద్దగా కష్టంగా ఏమి ఉండదు నాగమ్మ. శుద్ధి చేసుకోవడానికి మనకు 2 పద్ధతులు ఉన్నాయి. అదేంటంటే, మొదటిది వేడి నీళ్లతో శుద్ధి, రెండవది కెమికల్తో శుద్ధి.
ఓరి దేవుడో, గడ్డిని శుద్ధి చేసుకోవడానికి ఈ 2 పద్ధతులు పాటించాలా?
ఈ 2 పద్ధతులలో ఏదైనా ఒకటి పాటిస్తే సరిపోతుంది.
అమ్మయ్యా, బ్రతికించావు.
అసలు ఎలా శుద్ధి చేయాలి ఈ 2 పద్ధతులతో, కాస్త చెప్పమ్మా రాదమ్మా.
సరే అయితే చెప్తా, జాగ్రత్తగా వినండి. ముందుగా వేడి నీళ్ల పద్ధతి చూసుకున్నట్లయితే, ఇంతకు ముందు నానబెట్టిన వరిగడ్డిని గోనసంచిలో నింపి వేడి నీటిలో 1 గంట పాటు ఉంచి తర్వాత తీసివేయాలి. గడ్డిలో మనకి 60 నుండి 65% తేమ ఉండేలా నానబెట్టాలి.
అవునా, తేమ శాతమా? అది ఎలా తెలుస్తుంది మనకి?
తేమ శాతం తనిఖీ చేయడానికి చేతి నిండా గడ్డిని తీసుకొని వేళ్ల మధ్యలో ఉంచి పిండినట్లయితే, నీరు కారకుండా ఉన్నట్లయితే తగినంత తేమ శాతం ఉన్నట్లుగా నిర్ధారించుకోవచ్చు.
లక్ష్మమ్మ, ఈ వేడి నీళ్ల పద్ధతి సులువుగా అనిపిస్తుంది కదూ?
అవును, మిగతా 2 పద్ధతి కూడా తెలుసుకుందాము. చెప్పమ్మా రాధమ్మ.
కెమికల్ పద్ధతిలో 10 కేజీల వరిగడ్డికి 250 ml ఫార్మల్ డిహైడ్ మరియు 7.5 గ్రాములు కార్బెండజిమ్ మరియు 100 ml మలాథియాన్ తీసుకొని 100 లీటర్ల నీటిలో 14 నుండి 16 గంటలు నానబెట్టుకోవాలి. తరువాత వీటిలో నుంచి తీసివేసిన గడ్డిలో 60 నుండి 65% తేమ శాతం ఉండేలా చూసుకోవాలి.
అవునా, ఈ మందులు మన టౌన్ లోనే దొరుకుతాయి కదూ?
ఎందుకు దొరకవు? ఏ ఎరువుల దుకాణంలోనైనా దొరుకుతాయి. సరే, మరి ఈ 2 పద్ధతిలో ఏదైతే సులువుగా, ఇంకా ఏది బాగుంటుందంటావు లక్ష్మమ్మ?
నాకు తెలిసి వేడి నీళ్ల పద్ధతి అయితేనే సులువుగా ఉంటుంది.
అవును లక్ష్మమ్మ, నువ్వు చెప్పింది నిజమే. వేడి నీళ్ల పద్ధతి అయితే తొందరగా అయిపోతుంది, మరియు గడ్డి కూడా శుద్ధి చేయబడుతుంది.
సరే, శుద్ధి చేసుకున్న తర్వాత ఆ గడ్డిని ఏం చేయాలి?
ముందుగా మన చేతులను డెటాల్ తో శుద్ధి చేసుకుని, ముఖానికి మాస్క్ ధరించుకొని, ఆ తర్వాత పాలిథిన్ కవర్, 50 నుండి 100 గాజ్ మందం ఉన్న కవర్ తీసుకొని డెటాల్ లో శుద్ధి చేయాలి.
అవునా, శుద్ధి చేసిన తర్వాత ఏం చేయాలి?
ఇంతకు ముందు మనం ఆరబెట్టిన గడ్డిని ఈ పాలిథిన్ కవర్ లో 5 సెంటీమీటర్ల మందాన వేసి, గుప్పడు విత్తనాన్ని అంచుల వెంట పరుచుకొని మిగతాది మధ్యలో వేసుకోవాలి.
విత్తనమా? ఏం విత్తనం?
అవును కదా, చెప్పడం మర్చిపోయాను. ఈ పుట్టగొడుగుల పెంపకంలో మనం వాడే విత్తనాన్ని స్పాన్ అని పిలుస్తారు.
అంచుల వెంట పరుచుకున్న తర్వాత ఏం చేయాలి రాధమ్మా?
అలా చేసిన తరువాత ఇంకో వరుస 3 సెంటీమీటర్ల గడ్డి, దాని మీద స్పాన్ వేసుకోవాలి. ఇలా కవర్ నిండే వరకు వేసుకున్న తరువాత కవర్ కి రబ్బర్ బ్యాండ్ బిగించాలి.
అంతేనా, ఇంకా అయిపోయినట్లేనా?
లేదు, ఈ బెడ్ కి మనం ఏదైనా సన్నటి రాడ్ తీసుకుని డెటాల్ తో శుద్ధి చేసి 2 mm సైజ్ రంధ్రాలను చేసుకోవాలి.
అయితే ఇలా ఎన్ని రంధ్రాలు చేసుకోవాలి?
అసలు రంధ్రాలు ఎందుకు చేసుకోవాలి?
రంధ్రాలు ఎందుకు చేసుకోవాలంటే, గాలి అనేది లోపలికి బయటకి వెళ్లడానికోసం 18 నుండి 20 రంధ్రాలు పెట్టుకోవాలి.
సరే, ఇదంతా బానే ఉంది, కానీ అసలు ఎంత స్పాన్ వాడాలి?
1 కేజీ వరిగడ్డి తీసుకున్నట్లయితే 100 గ్రామ్ స్పాన్ తీసుకోవాలి. అంటే ఒక్కో బెడ్ కి చొప్పున 100 గ్రామ్ స్పాన్ ని వాడాలి.
అవునా, ఇప్పుడు స్పాన్ ఎన్ని కేజీలు తీసుకోవాలి?
మనకి 1 కేజీ స్పాన్ ప్యాకెట్లు దొరుకుతాయి నాగమ్మ. 1 కేజీ స్పాన్ 8 నుండి 10 బెడ్ల వరకు తయారు చేసుకోవచ్చు. ఆ 1 కేజీ స్పాన్ కూడా 1 కేజీ బెడ్లకి అయితేనే 8 నుండి 10 బెడ్లు వస్తాయి.
అంతా బానే ఉంది, కానీ ఈ స్పాన్ ఎక్కడ దొరుకుతుంది?
పట్టణంలో దొరుకుతుందేమో లక్ష్మమ్మ.
పట్టణంలో అంటే ప్రతి చోట దొరకదు నాగమ్మ. మన రాజేంద్రనగర్ లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది కదా, అక్కడ దొరుకుతుంది లక్ష్మమ్మ.
ఓ అవునా రాధమ్మ.
సరే, ఈ తయారు చేసుకున్న బెడ్లను ఎక్కడైనా నీడలో పెట్టుకోవచ్చా?
అలా కాదు నాగమ్మ, ఈ బెడ్లను స్పాన్ రన్నింగ్ రూమ్ లో పెట్టుకోవాలి. అనగా ఈ స్పాన్ బెడ్ లో గడ్డికి మొత్తం వ్యాపిస్తుంది, దానినే బూజు అంటారు. శాస్త్రీయ నామంలో ఫంగస్ మైసీలియం అని అంటారు.
అవునా, ఒక గది సరిపోతుందా మరి?
హా, ఈ ముత్యపు చిప్ప పుట్టగొడుగులకు 1 గది సరిపోతుంది, వేరే వాటికైతే 2 లేదా 3 గదులు అవసరం పడతాయి. అవును, చెప్పడం మర్చిపోయాను. బెడ్లను ఆ గదిలో పెట్టే వారం రోజుల ముందు ఆ గదిని ఫార్మలిన్ తో గోడల మీద నేల మీద పిచికారీ చేసిన తర్వాత తలుపులు 3 రోజుల వరకు బిగించాలి.
గది అంటున్నావు, అది ఎలా ఉండాలి?
గది అంటే మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చేమో, చెప్పమ్మా రాధమ్మ.
ఇంట్లో పెంచుకోవచ్చు, కానీ దానికి బదులు ఒక చిన్న తడికెలతో కట్టిన గదిని కానీ సిమెంట్ తో కట్టిన విడి గది కానీ వాడుకోవడమే మంచిది.
మరి ఈ గదిలో ఉన్న వేడికి పుట్టగొడుగులు పెరుగుతాయా?
మనము ఏ గది అయినా సరే మనకి ఉష్ణోగ్రత మరియు గాలిలో తేమ మనం అనుకున్నంత పరిమితిలో ఉండడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి లక్ష్మమ్మ. అందులో ఒకటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గది నేలపైన ఇసుకను 20 సెంటీమీటర్ల మందం పరుచుకోవాలి. రెండవది ఏంటంటే ఏ గదిలో అయినా గోన సంచులు గది చుట్టూ లోపల మరియు బయట కట్టుకోవాలి, లేదా హ్యూమిడిఫైయర్లు వాడాలి.
గోన సంచులు కట్టుకోవడం ఏంటి, ఇసుక పరుచుకోవడం ఏంటి, అసలు ఏంటి ఇదంతా?
ఈ ఇసుకను మరియు గోన సంచులను నీళ్లతో తడుపుకోవాలి. ఇలా చేయడం వల్ల గాలిలో తేమ అనేది అధికంగా పెరుగుతుంది.
ఇవే పద్ధతులు ఉన్నాయా, లేక దీనికంటే ఇంకా తక్కువ ఖర్చుతో ఏమైనా ఉన్నాయా?
ఇదే తక్కువది, అన్నిటికంటే వేరే పరికరాలు వీటికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది లక్ష్మమ్మ.
ఇంకా ఏమేమి ఉన్నాయి రాధమ్మ?
వేరే పరికరాలు అంటే గాలిలో తేమ పెంచుకోవడానికి హ్యూమిడిఫైయర్స్ అనే పరికరాన్ని లేదా కూలర్లను గదిలో పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ హ్యూమిడిఫైయర్ చాలా ఖరీదైనది, దీని ధర 16,000 నుండి 25,000 వరకు ఉంటుంది.
అమ్మో, ఇంత ఖర్చా? దీనికంటే ముందుగా చెప్పిన 2 పద్ధతులే సులువుగా ఉన్నాయి.
రాధమ్మ, ఇంకా ఏమైనా జాగ్రత్తలు పాటించాలా ఈ గదిలో?
ఆ ఉన్నాయి. ఈ స్పాన్ రన్నింగ్ రూమ్ లో బూజు సులువుగా పెరగడానికి కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువు ఎక్కువగా ఉండాలి. అలాగే ఈ గది అనేది చీకటిగా ఉండాలి. అలా అని చాలా చీకటిగా ఉండకూడదు, వెలుతురు ఉండకపోతే సరిపోతుంది.
కార్బన్ డైఆక్సైడ్ వాయువు గదిలో ఎక్కువగా ఉండాలంటే ఏం చేయాలి?
ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా అప్పుడప్పుడు తలుపులు తెరుస్తూ ఉంటే సరిపోతుంది.
ఈ బెడ్లను ఇలాగే గదిలో వదిలేయాలా?
హా, ప్రతి 10 రోజులకు ఒకసారి వేప నూనెను తీసుకొని, అంటే 5 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పిచికారీ చేసుకోవడానికి మార్కెట్ లో చిన్న స్ప్రేయర్లు దొరుకుతాయి. అలాగే ప్రతి 10 నుండి 15 రోజులకు బావిస్టిన్ కార్బన్ డజిమ్ పొడిని తీసుకుని 1 గ్రాము/లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ బావిస్టిన్ అనేది తెల్ల పొడిగా మార్కెట్ లో దొరుకుతుంది.
ఇలా ఎన్ని వారాలు పిచికారీ చేసుకోవాలి?
మంచి ప్రశ్న అడిగావు లక్ష్మమ్మ. పిన్ హెడ్స్ వచ్చేంత వరకు పిచికారీ చేసుకోవాలి. పిన్ హెడ్స్ వచ్చిన తర్వాత పిచికారీ చేసుకోకూడదు.
అవును రాధమ్మ, ఈ పిన్ హెడ్స్ ఎన్ని రోజులకు వస్తాయి?
బూజు మొత్తం అల్లుకున్నాక, అంటే 25 నుంచి 35 రోజుల తర్వాత పిన్ హెడ్స్ వస్తాయి.
ఈ పిన్ హెడ్స్ అనేవి కవర్ నిండా రావడం కష్టం కదా రాధమ్మ?
అలా కష్టంగా ఉండకుండా ఉండటానికి డెటాల్ లో ముంచిన బ్లేడ్ ను తీసుకొని బెడ్ కవర్ ను కత్తిరించాలి. అలా కత్తిరించిన తర్వాత పిన్ హెడ్స్ ఎక్కువగా ఉంటే నీటితో పిచికారీ చేసుకోకూడదు.
పిన్ హెడ్స్ వచ్చాక ఎన్ని రోజులకు పుట్టగొడుగులు వస్తాయి?
పిన్ హెడ్స్ వచ్చాక 10 రోజులకు ఇవి పెద్దగా అవుతాయి.
అవును, ఈ పుట్టగొడుగులు పెద్దగా అయిన తర్వాత ఎలా కోసుకోవాలి?
వీటిని బ్లేడ్ తో కత్తితో కోయకూడదు, చేతితోనే తీయాలి.
ఇవి కోసిన తర్వాత ఇక అమ్మడమేనా?
లేదు లేదు, వీటిని కోసిన తర్వాత 600 ml ఉప్పు నీటిని తీసుకుని 2 నుంచి 3 నిమిషాల వరకు ముంచి తీసి తరువాత ఆరబెట్టి ప్యాక్ చేసుకోవాలి. లేదా 0.5 నుంచి 1.5% పొటాషియం మెటాస్బైసల్ఫేట్ నీటిలో పుట్టగొడుగులను ముంచి తీసి ఆరబెట్టి ప్యాక్ చేసుకోవాలి.
అలా ఎందుకు చేసుకోవాలి రాధమ్మా?
ఇలా చేయడం వల్ల పుట్టగొడుగులు రంగు మారదు, ఉప్పు నీటిలో ముంచకపోతే 2-3 రోజులలో గోధుమ రంగులోకి మారతాయి.
కేవలం రంగు మారకుండా ఉండడం కోసమేనా లేక ఇంకేమైనా ఉపయోగాలున్నాయా?
ఏంటమ్మా నాగమ్మ కేవలం రంగు అని అంటున్నావు, రంగు చూసే కదా మార్కెట్ లో కొనుక్కుంటారు.
ఆ అవును నిజమే కదా.
ఈ రంగుతో పాటు పుట్టగొడుగుల నిల్వ కాలం 3 రోజులకు పెరుగుతుంది.
ఇదంతా చేసిన తర్వాత ఈ పుట్టగొడుగులను మార్కెట్ లో అమ్మేయడమేనాయక?
ఈ పుట్టగొడుగులను మార్కెట్ చేయడానికి వీలు కాకపోతే ఇంకా నిల్వ చేసే అవకాశం లేదా?
ఉంది, అవకాశం ఉంది. ఈ పుట్టగొడుగులను ఫ్రిడ్జ్ లో పెడితే 4-6 రోజుల వరకు నిల్వ కాలం పెంచుకోవచ్చు.
అవును, అసలు ఎన్ని కేజీల పుట్టగొడుగులు రావచ్చు నాగమ్మ?
ఒకేసారి 1-1.5 కేజీల పుట్టగొడుగులు రావు, 3 సార్లు కొయాల్సి వస్తుంది.
3 సార్ల ఎన్ని గ్రాములు వస్తాయి ఒక్కసారికి?
ఒక్కసారికి 300-400 గ్రాములు వరకు వస్తాయి.
ఓ అవునా, రెండోసారి ఎప్పుడు కొయ్యాలి మరి?
1 వారం లేదా 10 రోజులలో 2వసారి కోసుకోవాలి. దీనికంటే ముందు మొదట పుట్టగొడుగులను కోసిన తర్వాత బెడ్ పైన పుట్టగొడుగులు లేనప్పుడు యూరియాతో పిచికారీ చేసుకోవాలి.
ఎంత యూరియా తీసుకొని పిచికారీ చేసుకోవాలి మరి?
20 గ్రాముల యూరియాని 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనం అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే 3వసారికి పుట్టగొడుగులు వచ్చే అవకాశం ఉంటుంది.
మళ్ళీ ఇదే బెడ్ ని వాడుకోవచ్చా రాధమ్మా?
లేదు లేదు, 3 సార్లు పుట్టగొడుగులను కోసుకున్న తర్వాత ఆ బెడ్డును ఎరువులాగా వాడవచ్చు.
దేనికి ఎరువులాగా వాడచ్చు?
కూరగాయలలో దీన్ని ఎరువులాగా వాడుకోవచ్చు మనం.
3 సార్లు కోసుకున్న పుట్టగొడుగులను ఒకటేసారి మార్కెట్ చేసుకోవచ్చా?
మనకు మార్కెట్ అందుబాటులో ఉంటే చేసుకోవచ్చు. దానికంటే ముందు పుట్టగొడుగుల పెంపకం మొదలు పెట్టక ముందు ఎక్కడ ఎవరితో మార్కెట్ చేసుకోవాలో తెలుసుకోవాలి.
చాలా బాగా చెప్పావు రాధమ్మా, ముత్యపు చిప్ప పుట్టగొడుగుల పెంపకం గురించి ఇదంతా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు?
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజనగర్ లో ప్రతి నెల 3వ శనివారం పుట్టగొడుగుల పెంపకం గురించి అవగాహన ఇస్తారు, మరియు మనం నేర్చుకున్నట్టు సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
ఈ సర్టిఫికెట్ చాలా ఉపయోగపడుతుంది కదా. అవును, ఈ అవగాహన సదస్సు ఫీజు ఎంత ఉంటుంది మరి? మా తమ్ముడిని కూడా వెళ్ళమంటాను.
మనం పెట్టుకున్నంతగానే లక్ష్మమ్మ, 1 మనిషికి 500 రూపాయలు మాత్రమే.
సరే రాధమ్మ, నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి ఈ సదస్సును గురించి చెప్తాను. ఇక వెళ్ళొస్తాను రాధమ్మ. లక్ష్మమ్మ పిల్లలు వచ్చే వేలయ్యింది.
నేను కూడా వెళ్ళొస్తాను రాధమ్మ.
అయితే విన్నారు కదా రైతన్నలు, ఈ పుట్టగొడుగుల రకాలు, సాగు విధానం మరియు ముత్యపు చిప్ప పుట్టగొడుగుల గురించి. దీనిని మీరు కూడా ఆచరించి వీటిలో మంచి లాభాలను పొందుతారని ఆశిస్తున్నాము. వచ్చే వారం మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాము. ఇట్లు వ్యవసాయ కళాశాల విద్యార్థినిలు, రాజేంద్రనగర్. ధన్యవాదములు.
ఈరోజు మన చేను కబుర్లలో అత్యాచారం, దానికి గల కారణాలు మరియు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని ఆర్యోక్తి. మాతృదేవో భవ అనే సనాతన ధర్మానికి నిలవు భారతదేశం. పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భరతగడ్డపై నేడు మహిళలకు భద్రత కరువయ్యింది. మహిళలను దైవంగా కొలిచే దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస నిత్యకృత్యమయ్యాయి. పోలీసులున్నారు, చట్టాలున్నాయి, కాని నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మాగాంధీ ఉద్ఘాటించారు. మహాత్ముడు అర్ధరాత్రి అన్నాడు, కాని పట్టపగలే తిరగలేని పరిస్థితి దాపురించింది. ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి లేదా మహిళ క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్కరోజైనా గడపటం లేదు. గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం, ఇలా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. కానీ మహిళల భద్రతకు మాత్రం హామీ లభించట్లేదు. మహిళలపై నేరాలకు కారణాలు. పితృస్వామిక భావజాలం. అనాదిగా కొనసాగుతున్న పితృసామ్య వ్యవస్థ మహిళలను శారీరకంగా, మానసికంగా బలహీనులుగా మార్చి లింగపరమైన అసమానతలు సమాజంగా మార్చడం వల్లనే మహిళలపై వివిధ రకాల దాడులు జరుగుతున్నాయని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వరకట్న దాహం. మహిళలపై హత్యాయత్నాలు భౌతిక దాడులకు ప్రధాన కారణం వరకట్నం. నిరక్షరాస్యుల నుంచి ఉన్నత విద్యావంతుల వరకు, పేదల నుంచి కోటీశ్వరుల వరకు అందరూ వరకట్నం కోసం, అదనపు కట్నం కోసం మహిళలను చిత్రవద చేస్తున్నారు. చలనచిత్ర శ్రవణ మాధ్యమాల ప్రభావం. మహిళలను అన్ని రకాల వ్యవస్థలలోనూ ఆట వస్తువుగానే చూస్తున్నారు. మహిళలపై లైంగిక దాడులకు మరో ప్రధాన కారణం చలనచిత్ర శ్రవణ మాధ్యమాలు. స్త్రీ అంగాంగ ప్రదర్శన వర్ణనలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. చలనచిత్ర దృశ్య మాధ్యమాలు స్త్రీని వ్యక్తిత్వం ఉన్న మనిషిగా కాకుండా శృంగార వస్తువుగా చిత్రీకరిస్తున్నారు. దీనివల్ల యువత పెడదోవ పడుతుంది. పోర్నోగ్రఫీ, అశ్లీల సాహిత్యం, దృశ్యాలు. సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సాంకేతిక రంగం అభివృద్ధి సమాజానికి ఎంత మేలు చేస్తుందో అంతే విచ్ఛిన్నం కలిగిస్తుంది. టెక్నాలజీని దుర్వినియోగం చేయడం వల్ల జరిగే దుష్పరిణామాల్లో మహిళలపై లైంగిక దాడులు కూడా ఒకటి. నియంత్రణ లేని అశ్లీల సాహిత్యం, అసభ్యకర దృశ్యాలు నేడు మొబైల్స్, ల్యాప్టాప్, కంప్యూటర్లలో దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ చాలా సులభంగా లభిస్తుండడం వల్ల యువత మనసులను కలుషితం చేయడమే కాదు, స్త్రీలపై లైంగిక దాడులకు అత్యాచారాలకు పాల్పడేలా పురికొల్పుతున్నట్టు అనేక కేసుల్లో వెల్లడైంది. పాశ్చాత్యీకరణ. సమాజంపై పాశ్చాత్యీకరణ ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. పాశ్చాత్య దేశాల్లో విచ్చలవిడి, శృంగారం లాంటి పెడదోరణల ప్రభావంతో యువత మహిళలపై లైంగిక దాడులకు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. విదేశీ సంస్కృతి ప్రభావంతో యువత ఆడవారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఉదాంతాలు లెక్కలేనన్ని వెలుగులోకి వస్తున్నాయి. నైతిక విలువల పతనం. సమాజంలో అన్ని వ్యవస్థల్లోనూ నైతిక విలువలు పతనమవుతుండడం కూడా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక దాడులు పెరగడానికి ఒక కారణమే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనమవడంతో పిల్లల్లో తగిన పరిపక్వత, సంపూర్ణ వ్యక్తిత్వం పెంపొందడం లేదు. వ్యక్తిగత క్రమశిక్షణ, స్వీయ నియంత్రణపై యువతకు తగిన మార్గనిర్దేశం చేసేవారు కరువయ్యారు. ఇంటా బయట వారికి తగిన క్రమశిక్షణ, జవాబుదారితనం లోపించడం కూడా నేర తీవ్రతకు దారితీస్తుంది. చట్టంపై అవగాహన రాహిత్యం. వరకట్న నిషేధ చట్టం, గృహ హింసా చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, భ్రూణ హత్యల నియంత్రణ చట్టం లాంటివి ఎన్ని వచ్చినా వాటిపై ఇప్పటికీ ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో అవగాహన లేదు. దీనివల్ల తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. నేరాలకు పాల్పడుతున్న వారికి కూడా ఇటువంటి చట్టాలపై అవగాహన ఉండట్లేదు. నిర్భయ చట్టం వచ్చాక కూడా దేశంలో వందల కొద్ది కేసులు నమోదవ్వడం దీనికి నిదర్శనం. నిర్భయ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ ఐపిసి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిపిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, లైంగిక అత్యాచారం నుంచి పిల్లలను రక్షించే చట్టం, తదితరాలను సవరించే నేర న్యాయ సవరణ చట్టం 2013 చేశారు. ఈ చట్టం కింద సాధారణంగా అత్యాచార నిందితులకు 20 ఏళ్ల శిక్ష విధిస్తారు. రెండోసారి అత్యాచారానికి పాల్పడితే జీవిత ఖైదు విధిస్తారు. ఈవ్టీజింగ్పై కఠిన శిక్షలు అమలు చేస్తారు. ఇతరుల శృంగారాన్ని రహస్యంగా చూసినా నేరంగా పరిగణిస్తారు. పరస్పర అంగీకార శృంగార వయస్సు 18 ఏళ్లుగా నిర్ధారించారు. మహిళలపై నేరాలకు పాల్పడే ప్రభుత్వ అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు, ఆర్థికంగా పలుకుబడి గల వ్యక్తులను కూడా ఈ చట్టంలోని సెక్షన్ 367 కింద శిక్షిస్తారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం. పనిచేసే చోట సురక్షిత వాతావరణం కల్పించడం. మహిళలు ఆర్థికంగా స్వతంత్రత సాధించాలంటే వారు సురక్షితంగా పనిచేసుకునేలా చర్యలు తీసుకోవడం అవసరం. మొదటిసారి దేశంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న స్త్రీలందరినీ లైంగిక వేధింపుల నిరోధక చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రతి పని ప్రదేశంలోనూ ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలి. స్త్రీల ఆధ్వర్యంలో సగం మందికి పైగా మహిళా సభ్యులతో ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఈ కమిటీలను రూపొందించాలి. అలా చేయని పక్షంలో యజమాన్యాలు శిక్షార్హమవుతాయి. వరకట్న నిషేధ చట్టం 1961. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కట్నం ఇవ్వడం పుచ్చుకోవడం నేరమే. ఒకవేళ ఆచారం పేరుతోనే, స్త్రీ ధనం పేరుతోనే అమ్మాయి తల్లిదండ్రుల నుంచి కట్న కానుకలు స్వీకరిస్తే వివాహం జరిగిన 3 నెలల్లోగా ఆ ఆస్తిని పెళ్లి కూతురికి బదలాయించాలని చట్టం చెబుతుంది. ఈ చట్టం అతిక్రమిస్తే 5 సంవత్సరాలు జైలు శిక్ష ఖరారు చేసినప్పటికీ కోరుకున్న ఫలితాలు రాలేదు. ఈ చట్టం సరైన ఫలితం ఇవ్వకపోవడానికి కారణం కట్నం ఇవ్వడం నేరమైనప్పటికీ కట్నం ఇచ్చిన వారికి శిక్ష నుంచి మినహాయింపు ఉండడంతో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేకపోతుంది. సమాజంలో మార్పు. కేవలం చట్టాల సవరణ, కొత్త చట్టాల రూపకల్పన ద్వారా మహిళలపై అత్యాచారాలను అరికట్టవచ్చు అనే భావన సమంజసం కాదు. ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో మార్పు వస్తేనే మహిళలపై దాడులు ఆగుతాయి. చట్టాల ద్వారా సమాజం మారదు, కానీ సమాజంలో అభ్యుదయ మార్పులు జరగాలంటే చట్టాలు కావాలి. మహిళలకు సంబంధించి ఇప్పటికే అనేక చట్టాలు వచ్చాయి. చట్టాలు రావాలి, అందుకు అనుగుణంగా ప్రభుత్వం, ప్రజలు మారాలి. చట్టాన్ని సరిగ్గా అమలు చేసే యంత్రాంగం, చట్టం స్ఫూర్తిగా నడిచే అధికారులు ఉండాలి. కొన్ని సూచనలు. ప్రభుత్వ రవాణా వ్యవస్థను బలపరచాలి. ప్రతి వీధిల్లోనూ లైట్లు ఏర్పాటు చేయాలి. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి. భ్రూణ హత్యలు, స్త్రీ శిశు మరణాలు, వరకట్న వేధింపులను నిరోధించగలగాలి. మహిళా విద్యను ప్రోత్సహించాలి. పిల్లలకు తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇవ్వాలి. మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలను నివారించేందుకు సమాజంలో నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు గాను సమాజం, కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, మీడియా, ప్రచార సాధనాలు మహిళల పట్ల గౌరవ భావాన్ని పెంచాలి. స్వీయ రక్షణ పద్ధతులు కూడా నేర్చుకోవటం అవసరం. అవసరమైతే కరాటే లాంటి వాటిలో శిక్షణ పొందాలి. ప్రజల ఆలోచన విధానం, నైతిక విలువల్లో మార్పు రానంత వరకు మహిళలపై అత్యాచారాలు, హింసలు పెరుగుతూనే ఉంటాయి. సమాజాన్ని నైతిక విలువల వైపు మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, ఫౌండేషన్ విత్తనోత్పత్తి చేసేటప్పుడు వేరీ వరి రకాల నుంచి ఎంత అంతర దూరం పాటించాలి? ఏ 3 మీటర్లు, బి 4 మీటర్లు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 3 మీటర్లు. గత వారం రెండవ ప్రశ్న, ధృవీకరించని విత్తనాన్ని మార్కెట్ లో ఏ లేబుల్ తో అమ్ముతారు? ఏ ఆకుపచ్చ రంగు, బి పసుపు రంగు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ ఆకుపచ్చ రంగు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు వి నాగేశ్వరరావు, నరసాపురం, డాక్టర్ ఎస్ స్వరూప, దోమల్గూడ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ రామ్మూర్తి, హైదరాబాద్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, పుట్టగొడుగుల పెంపకంలో 1 కేజీ వరిగడ్డికి ఎంత స్పాన్ ను వాడాలి? ఏ 100 గ్రాములు, బి 200 గ్రాములు. ప్రశ్న మరోసారి, పుట్టగొడుగుల పెంపకంలో 1 కేజీ వరిగడ్డికి ఎంత స్పాన్ ను వాడాలి? ఏ 100 గ్రాములు, బి 200 గ్రాములు. ఈ వారం రెండవ ప్రశ్న, పుట్టగొడుగుల పెంపకంలో పిన్ హెడ్స్ ఎన్ని రోజులకు వస్తాయి? ఏ 10 నుంచి 20 రోజుల వరకు, బి 25 నుంచి 35 రోజుల వరకు. ప్రశ్న మరోసారి, పుట్టగొడుగుల పెంపకంలో పిన్ హెడ్స్ ఎన్ని రోజులకు వస్తాయి? ఏ 10 నుంచి 20 రోజుల వరకు, బి 25 నుంచి 35 రోజుల వరకు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1 బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 ఏ అని, బి అయితే 2 బి అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.